అలా పుట్టిన వాళ్ళు వీళ్ళు మూర్తి లేని పితరులు. ఇంకా రూపం ఉన్న పితృదేవతలు ఉన్నారు, వాళ్ళు ఇదిగో ఈ భూమి వల్ల, అగ్ని వల్ల, జలం వల్ల పుట్టారు. వారు కూడా మనలాంటి ప్రాణులే, కానీ దేవతలు కారు. అలాగని ఈ మానవులకు ఉండే దౌర్భాగ్య స్థితులు ఉండవు. వీరిని అందరూ ఆరాధిస్తారట ఈ పితృదేవతల్ని, వీళ్ళనే వైరాజులు అంటారు. ఈ అమూర్తాలైన పితృదేవతల వారు యోగ సాధన చేసి ఒకప్పుడు యోగం నుంచి భ్రష్టులయ్యారటే, సాధనలో పడిపోతూ ఉంటారు. రూపం లేని వాళ్ళు కూడా ఒక్కొక్కప్పుడు యోగ సాధనలోంచి బయటకు వచ్చేస్తున్నారంటే ఇంకా మనలాంటి వాళ్ళం యోగ సాధన ఎంతవరకు చేస్తామో చూడండి. సరిగా చేస్తే యోగం, తేడా వస్తే రోగం, ఆ దెబ్బతో వస్తుంది ఏదో తెలియని దుర్భోగం. అలాంటి పితృదేవతలు కూడా యోగ సాధన నుంచి భ్రష్టులైపోయారు. అలా భ్రష్టులయ్యి వాళ్ళు శ్రాద్ధ దేవులు అనే పేరుతో ప్రజల కొడుకులు, ఈ వంశంలో వాళ్ళందరూ ఇచ్చే పిండాల మీద ఆధారపడతారట వాళ్ళు. వాళ్ళనే పితృదేవతలు అంటారు. ఎవరి వంశంలో వాళ్ళు ఆ వంశంలో అంశలతో అక్కడ ఉంటారు. పునర్జన్మ ఎత్తేసినప్పటికీ కూడా వాళ్ళలో ఒక అంశం మాత్రం పితృలోకంలో ఉంటుంది. అందుకే మీరు చూడండి, ఎప్పుడన్నా మనం పుట్టాం, హఠాత్తుగా ఒక్కొక్క రోజు మనకి ఎందుకో తెలియదు, కారణం తెలియదు, మనస్సు అశాంతిగా ఉంటుంది. ఆ పూట పని మన ఎవడన్నా కొట్టాడా, ఏమీ లేదు, తిట్టాడా, ఏం తెలియదు, ఎందుకు ఈ పూట నా మనస్సు బాగాలేదండి అంటాం. అంటే ఏంటనమాట, మన అంశ పితృలోకంలో ఉందని చెప్పాను కదా, ఆ పితృలోకంలో ఉన్న అంశకి సరియైన పూజ మనం చేయటంలా, వాళ్ళకి చేయవలసిన కర్మకాండాలు చేయటంలా. అందుకే పితృదేవతలకు సంబంధించిన తద్దినాలు అవి సక్రమంగా పెట్టాలట. ఎక్కువ మంది చేసే మహాపాపాలు అవి. ఎట్టి పరిస్థితుల్లో వాళ్ళు పెద్దవాళ్ళని పట్టించుకోరు. వాళ్ళు అనుకోవడం ఏంటంటే వాళ్ళు ఖర్చు అనుకుంటున్నారు, అది పెద్ద ఖర్చు ఏమిటండి, ఒక తద్దినం పెట్టడానికి మ్యాక్సిమం ఎంత ఖర్చు అవుతుంది, నీ కుటుంబం సినిమాకి వెళ్ళినంత అవ్వదు. గట్టిగా మాట్లాడితే పిండి కొద్దీ రొట్టి ఓ స్వయం పాకం ఇచ్చి కూడా పెట్టించుకోవచ్చు. పుణ్యాత్ములు ఇంకా లోకంలో ఉన్నారు కదా, పెట్టడానికి ఒప్పుకునేవాడు. అలా పెట్టితే ఎంతో కొంత శక్తి కొద్దీ పితృ కార్యక్రమం చేయకపోతే ఆ పితృదేవతల లోకాలు అల్లాడిపోతాయి. అవి అల్లాడితే ఈ జన్మలో వీడిని ఏడిపించేస్తుందట. ఈ జన్మలో సంతానం లేదు అంటే అది పితృదేవతల యొక్క అనుగ్రహం లేదు, సరిగ్గా జరగలేదు, ఎక్కడ అపచారం జరిగింది. లేదా ఆ వంశంలో పుట్టినవాడు ఎవడో శ్రాద్ధం రోజునో, శ్రాద్ధానికి ముందు వెనకల్లోనో తాగుడు తాగాడని అర్థం. ఇవన్నీ చేస్తే మీకు తెలియదు, చాలా రహస్యాలు ఉన్నాయి ఇందులో. మనం అనుకుంటాం నేను ఏ పాపం తెలియలేదండి, నాకు ఎందుకు పిల్లలు లేరండి అంటాం. నువ్వు ఎప్పుడు చేసావో నీకేం తెలుసు, పితృ కార్యక్రమాల రోజున తెలియకు మద్యపానం చేస్తే అంత ముందో వెనకో ఇలాంటప్పుడు, లేదా ధూమపానం చేస్తే, లేక తినకూడని వస్త్ర పదార్థాలు ఏ హోటల్లోకి పోయి తినేసేస్తే, ఇవన్నీ అపచారాలు. కానీ తెలిస్తే చెప్పవచ్చు, మనం మర్చిపోయి ఉండొచ్చు. ఇలా పితృదేవతల కార్యక్రమాలలో సక్రమంగా జరిగే అపచారం చేస్తే ఆ వంశం నిర్వంశం అయిపోతుంది. లేదా పుట్టిన వాళ్ళు భ్రష్టులు అవుతారు, కులమతాలు పట్టించుకోకుండా ఇంట్లోంచి వెళ్ళిపోవడాలు, ఏడిపించడాలు ఇవన్నీ చేస్తారు. వాడు విడని కాదు, ఎవడి కర్మయోగం వాడిదనుకున్న మన చేతుల్లో ఏం లేదు, అయినా భక్తితో మనం చేయాలి. ఏదో రీతితో విభ్రష్టమైపోతున్న పితృదేవతల యొక్క ఆచారాలను నిలబెట్టడానికి మానవుడు అందుకే శాయశక్తిగా ప్రయత్నం చేయాలి. పితృదేవతల అనుగ్రహం సక్రమంగా కలిగితే ఆ వంశం మళ్ళీ పవిత్రమవుతుంది. జాగ్రత్తగా జరిగితే మళ్ళీ కంటిన్యూ అవుతుంది, వంశం పవిత్రమవుతుంది. కల్పావసానం తర్వాత సృష్టి ఆరంభం కాగానే ఈ పితృదేవతలు ఎవరైతే ఉంటారో వాళ్ళంతా వేదతత్వత్తులుగా పుడతారట. వాళ్ళే వేదజ్ఞానం కలిగిన వాళ్ళుగా మళ్ళీ జన్మలో వస్తారు. అప్పుడు వాళ్ళకి పూర్వస్మృతి ఉంటుంది, పూర్వజన్మ జ్ఞానం. యోగ సాధనానికి వాళ్ళు సంకల్పిస్తారు అప్పుడు వాళ్ళు. వీళ్ళు సాంఖ్య యోగం అనే ఒక యోగం ఉన్నది, ఆ యోగాన్ని కూడా నేనే చెప్పానన్నాడు విష్ణువు. కపిలుడు రూపంలో చెప్పా, ఆ సాంఖ్య యోగాన్ని ఆశ్రయిస్తే సంసారంలోకి రావడం అనేది లేకుండా శాశ్వత గతి పొందుతారు. సాంఖ్యయోగం గురించి ప్రత్యేకంగా చర్చించుకుని వింటే, అది ఆచరిస్తే వాడికి జన్మ ఉండదట. అందుకే పితృదేవతలు యోగి రూపులు. ఇది తెలుసున్న వాళ్ళు పితృ కార్యక్రమాలలో అశ్రద్ధ వహించరాదు. ఊళ్ళో అమ్మవారిని నిలబెట్టాం, పితృదేవతలు తద్దినం పెట్టకూడదని ఒకడో, లేకపోతేనేమో మా ఇంట్లో పెళ్లి జరుగుతోంది, ఈ వంకెట్టి పెళ్లి జరిగితే నువ్వు అన్నం తిండం అనేవా దొంగ పీరుగువి, ఇలా తిడుతున్నానని ఏమనుకోకండి. అమ్మవారిని నిలబెడితే నువ్వు అన్నం తిండం మానేవా, పితృదేవత కార్యక్రమాలకి ఇవేమీ లేవు, అడ్డంకులు లేవు, చేసి తీరాలి. పెళ్లి జరిగినా, కిళ్ళి జరిగినా, ఇంకోటి జరిగినా, ఇంకోటి జరిగినా, ఏం జరిగినా సరే
చెయ్యాలి.
ఆరి పెళ్ళం బయట ఉన్నా సరే ఇంకొకండి ఎవడో ఇంట్లో వాళ్ళని పిలిపించేనే చేయించవలసింది. ఆవిడ మొహం చూడకుండా ఆపడానికి వీల్లేదు. పితృ కార్యక్రమం అశ్రద్ధ చెయ్యడానికి వీల్లేదు. అందుకే ఆయనకి శ్రాద్ధ దేవుడు అని పేరు. శ్రద్ధతో ఆయనకి మనం పెట్టాలి. యమధర్మరాజుకి శ్రాద్ధ దేవుడు అని అందుకే పేరట. అలా పెట్టిన వాడికే తెలియకుండానే కొన్ని పురాణాదులు విన్న ఫలితాలు ఇవన్నీ వచ్చేవాడు నరక బాధల్లో విముక్తుడవుతాడు వాడు. పితృలు యోగి రూపులు అందుకని ఏమన్నారు వాళ్ళని, సర్గే పితృగణాసప్తత్రయస్తేషామ మూర్తయ అని చెప్పి ఎవడైతే ఈ భక్తి శ్రద్ధలతో వాళ్ళకి చేస్తాడో తస్మాత్ శ్రాద్ధాని దాతృభి. శ్రాద్ధం చేసే విధానం యోగము నిరిగి అనుష్ఠించేవారికి చెయ్యాలి. శ్రద్ధతో యోగం చేస్తే, యోగాభ్యాసం చేస్తే, పితృకార్యక్రమం చేస్తే, దానం చేస్తే ఆ సమయంలో అప్పుడు వారి వంశమంతా పవిత్రత్వాన్ని పొందుతుంది. ఈ పితృదేవతలకి మనస్సంకల్పం వల్ల ఒక కన్య పుట్టింది. ఆ కన్య పేరు మేన, మేనక. ఏతేషాం మానసీ కన్యా పత్నీ హిమవతో మత మైనాకస్తస్య దాయాత క్రౌంచస్తస్య సుతో భవత్. ఈ పితృదేవతల మనస్సంకల్పం వల్ల పుట్టిన మానస కన్య మేనా అని పిలువబడేది. ఆమె హిమవంతునికి భార్య అయింది. హిమవంతుని భార్య మేనక. ఈ పితృదేవతల పుత్రికని పెళ్లి చేసుకున్నాక ఆవిడికి మైనాకుడు అని మొదటి కొడుకు పుట్టాడు. ఆ తర్వాత ఇంకా చాలామంది పుట్టారు. ఆఖరణ జగందమ్మ ఏకంగా అమ్మవారు పార్వతీదేవిగా పుట్టేసింది ఆయన కూతురుగా. ఇందులో మైనాకుడు పెద్ద కొడుకుని చెప్పుకున్నాం కదా. ఆ మైనాకుడు కొడుకు క్రౌంచుడు, క్రౌంచ పర్వతం వాడే. పర్వతాల కొడుకులు పర్వతాలు అవుతాయి, అలా అవుతారన్నమాట. సముద్రం యొక్క కొడుకులు సముద్రంలోనే కలిసి ఉన్నట్టుగా ఈ పర్వత పుత్రుడైన క్రౌంచ పర్వతం, ఇప్పుడు కుమారస్వామి అక్కడే ఉంటున్నాడు, ఆ క్రౌంచ పర్వతం శ్రీశైలంలో ఉంది. మీకు తెలుసు అక్కడికే వృద్ధ మల్లికార్జునుడు అనే పేరుతోటి శివుడు అక్కడ ఉంటాడు. ఇప్పుడు మనం శిఖర దర్శనానికి వెళ్ళే ప్రదేశం అంతా అది, క్రౌంచ పర్వతమే. ఇక ఆ క్రౌంచుడి పేరుతో కృత సముద్రంలో, కృతం అంటే నెయ్యి, సముద్రాలు ఉన్నాయిగా సప్త సముద్రాలలో, ఇప్పుడు భూలోకంలో మాత్రం మనకు ఉప్పు సముద్రమే మిగిలింది. ఇంకా పైన క్షీర సముద్రం, కృత సముద్రం, దధి సముద్రం, ఇక్షు సముద్రం, ఇలాంటి సముద్రాలు ఉన్నాయి. అందులో ఈ కృత సముద్రంతో క్రౌంచ ద్వీపం చుట్టబడి ఉండేదిట. క్రమంగా ఇప్పుడు ఇది మనకు కనపడకుండా అదృశ్యమైపోయింది. ఇది నాలుగవ ద్వీపంగా చెప్పారు ఈ క్రౌంచ ద్వీపం. ఇంకా మేనాదేవికి ముగ్గురు కూతుళ్ళు. ఆ ముగ్గురు కూతుళ్ళలో పెద్ద ఆవిడ సతీదేవి ఉమగా పుట్టింది. ఆవిడకు ఉమా అని పేరు ఎందుకు వచ్చిందంటే ఆ పార్వతీదేవి తపస్సు కడుతూ ఉంటే వాళ్ళమ్మ ఆక్రోశించి అమ్మాయి వద్దు అందట. ఊ అంటే ఓ అమ్మాయి, మా వద్దు తపస్సుకి వెళ్ళొద్దు అందట. అందుకని ఆవిడ పేరు ఉమా అని వచ్చేసింది. అంటే ఉమా అంటే నువ్వు తపస్సుకి వెళ్ళదు, ఓ బిడ్డ వద్దు, ఓ బిడ్డ వద్దు అని అర్థం, ఆ పదానికి అర్థం. అంచేత తపస్సుకి వెళ్లకుండా చేయడం చేత ఆవిడ ఉమ అయ్యింది. అయినప్పటికీ ఆవిడ తపస్సుకే వెళ్ళి భగవంతుణ్ణి పొందింది. రెండో కూతురు మేనకకి పుట్టినవాడు ఏకపర్ణ. ఆ తర్వాత మూడో కూతురు అపర్ణ. వారు ముగ్గురు యోగసిద్ధి కలిగిన వాళ్ళే, తీవ్ర వ్రత పరాయణులే, తమ తపస్సుతో లోకాలన్నిటినీ మెప్పించినటువంటి వారు. అందులో హిమవంతుడు తన పెద్ద కూతురు ఉమని సాక్షాత్తు పరమేశ్వరుడికి, మన అన్నపూర్ణ సమేత విశ్వేశ్వరుడు ఉన్నాడే, మన రామకోటి వెనకాతలు ఉన్న ఈ పాతశివాలయంలో ఆ స్వాములారికి ఇచ్చి పెళ్లి చేశాడు. ఏకపర్ణని భృగు మహర్షికి ఇచ్చి పెళ్లి చేశాడు. అపర్ణని జైగిషవ్యుడు అనే ఋషికిచ్చి పెళ్లి చేశాడు. అనగానే వెంటనే ఋషులు ఒక గొప్ప ప్రశ్న వేశారట. దత్తాహిమవత బాలాహ సర్వలోక తపోధికాహ ఋషయః కస్మాత్ దాక్షాయణి పూర్వం తదాకాత్మానమాత్మన. సౌనకాది ఋషులు సూతుడిని అడిగారు, పూర్వం దక్షుడి కూతురు దాక్షాయణి తన శరీరం ఎందుకు కాల్చుకుంది, ఆమె భూలోకంలో హిమవంతుడి కూతురుగా ఎలా జన్మించింది, దక్షుడు బ్రహ్మ మానసపుత్రుడయ్యుండి కూడా శంకరుణ్ణి ఎందుకు అవమానించాడు, తన కూతురు సతీదేవి దేహం కాల్చుకుంటూ ఉంటే వాడు ఎలాగయ్యాడు ఇది చెప్పమని క్లుప్తంగా చెబుతారు. ఇక్కడ రెండు ముక్కల్లో చెబుతాడు ప్రధానమైనవి. అటువంటి విశేషాలు వాడు అడగగానే సూత మహర్షి ఋషులతో అన్నాడట, దక్షుడు ఒకప్పుడు శివుడితో, శివుడు బ్రహ్మ వీళ్ళంతా ఒక సభలో ఉన్నారట. ఆ సభలోకి దక్షుడు వచ్చాడు. రాగానే ఒక బ్రహ్మదేవుడు శివుడు తప్ప అంతా లేచి నిలబడ్డారు, నమస్కారం చేశారు. బ్రహ్మగారంటే దక్షుడికి తండ్రి కాబట్టి ఆయన ఏం పట్టించుకోలేదు, తండ్రికి దండం పెట్టాడు. కానీ శివుడు తనకు అల్లుడు కదా, తన కూతుర్నిచ్చి పెళ్లి చేశాను, అల్లుడంటే కొడుకుతో సమానం, మామగారులు వస్తే లేవడా అని ఆగ్రహించి శివుడిని చెడామడా తిట్టాడు. శాపాలు పెట్టుకున్నారు. ఆ కోపంతో శివుడు లేకుండా యజ్ఞం చేస్తే ఆ యజ్ఞానికి అమ్మవారు సతీదేవి వచ్చింది. ఆ సతీదేవి వచ్చి తన తండ్రిని తన భర్తకు జరుగుతున్న అన్యాయం కనిపెట్టి నా భర్తను ఎందుకు పిలవలేదు అని అడిగితే ఆయన నోటికి వచ్చినట్టు తిట్టాడట. అయోగ్య ఇతితామాహ దక్షో యజ్ఞేషు సోలభృత్తు ఉపసంహారకో రుద్రస్తేనా మంగళభాగయం. రుద్రుడు అయోగ్యుడు, శ్మశానధారి, వాడు నా అల్లుడేంటి, వాడు నీ మొగుడేమిటి, నీ మొగుడింటికి వెళ్ళడం అనేసి విడాకులిసి ఇక్కడికి వచ్చి అన్నట్టు పైగా. ఆ దుర్మార్గుడి యొక్క ఆ మాట విని ఆగ్రహించి సతీదేవి శరీరాన్ని కాల్చుకుంటూ పోయే ముందు, నాన్న నేను దక్షుడి కూతురు అవ్వడం వల్ల నన్ను దాక్షాయణి అంటారు, రేపు పొద్దున మా ఆయన వేళాకోవడానికి దాక్షాయణి అంటే నేను ఈ శరీరాన్ని భరించలేను, దౌర్భాగ్యుడివి, క్షుద్రుడివి, అల్పుడివైన నీకు కూతురునై ఈ శరీరంతో ఉండడం నాకు ఇష్టం లేదని చెప్పి యోగాగ్నిని ప్రజ్వలన చేసుకుని కాల్చుకునే ముందు నువ్వు సర్వనాశనం అయిపోతావు, నీ అశ్వమేధం రుద్రుడి చేతిలో నాశనం అవుతుంది అని శపించేసింది. ఆ శపించే ముందు ఆవిడ చూచిన తర్వాత వాడు ఏమనుకోలేదు, కానీ చచ్చి బతికిన తర్వాత దక్షుడికి బాధ కలిగిందట. బంగారం లాంటి నా కూతుర్ని కాల్చి చేసుకున్నాను చేతులారా అని చచ్చి వాడు చచ్చిపోయడం తర్వాత గొర్రె తలకాయ తగిలించడం ఇదంతా మీకు ఇదురుగు పురాణాల్లో వచ్చింది కాబట్టి ఇక్కడ మళ్ళీ అంత చెప్పడు పూర్తిగా. అతడు దుఃఖించి అమ్మవారికి ప్రార్థన చేసేట. ప్రార్థన అప్పటికింకా అమ్మవారు పార్వతిగా పుట్ల, సతీదేవిగా శరీరాన్ని కాల్చుకుందంతే. అందుకని ఆవిడ ప్రార్థించి, అమ్మా నువ్వు జగత్తుకి మాతవి, నేను దురదృష్టవశాత్తు నిన్ను శపించుకున్నాను, తిట్టాను, నీ ద్వారా కష్టపడ్డాను ఇలా అన్నట్ట. తమస్య జగతో మాత జగత్ సౌభాగ్య దేవత దుహితృత్వం గతాదేవి మమానుగ్రహ కామ్యయ నత్వయా రహితం కించిత్ బ్రహ్మాండే స్థి చరాచరం ప్రసాదం కురు ధర్మజ్ఞే మమాం త్యక్తుమిహ అర్హసి. అమ్మా నువ్వు జగన్మాతవి, మంగళ విగ్రహవి, తల్లులకి తల్లివి, నా కూతురుగా వచ్చి నన్ను కొంతకాలం అనుగ్రహిస్తే ఆ భాగ్యం నిలబెట్టుకోలేకపోయాను దురదృష్టవంతుణ్ణి, జగత్తులకి సౌభాగ్యం ఇచ్చిన నువ్వు నన్ను కూడా అనుగ్రహించు, నువ్వు లేనిది ఈ దేశంలో ఏదీ లేదు, ఈ బ్రహ్మాండంలో చరాచరమంతా నిండి ఉన్న అంబిక వినువు, పరాభట్టారిక వినివు, నువ్వు లేకపోతే కదలలేం మెదలలేం అజ్ఞానంతో నిన్ను తొలగించుకున్నాను, తద్వారా నా తలకై కూడా మారిపోయింది, ధర్మం ఎరిగిన తల్లివి, నన్ను వదలకు అని వేడుకుంటే నేను ఏది సంకల్పించానో అవుతుంది, భౌతికంగా నీకు దూరం అయ్యాను శారీరకంగా, కానీ మానసికంగా ఇక్కడి నుంచి నువ్వు నన్ను మళ్ళీ భక్తితో తలుచుకుందువుగాక. నేను ఇచ్చాశక్తి, క్రియాశక్తి, జ్ఞానశక్తి స్వరూపిణిని, ఇచ్చ అంటే సంకల్పం, నా సంకల్పంతో ఇది జరుగుతోంది, అది కూడా జ్ఞానశక్తితో ఆలోచించి చేస్తాను, క్రియాశక్తితో నిర్మాణం చేస్తాను, నువ్వు నన్ను భక్తితో ప్రార్థిస్తున్నావు కాబట్టి యజ్ఞంలో నాశనమైపోయినా మళ్ళీ యజ్ఞం పూర్తి చేస్తావు, నీకు గొర్రె తలకై వచ్చింది, గొర్రె తలకై వచ్చాక అసలు జ్ఞానం వచ్చింది, గొర్రెకి బుర్ర ఉండదు కానీ ఇప్పుడు నీకు బుర్ర పెరుగుతుంది, అది విశేషం, నీలో జ్ఞానం వచ్చి నన్ను స్తుతిస్తావు, నా సన్నిధిలో ఉండి నేను మళ్ళీ పుట్టాక పార్వతీ సన్నిధానంలోకి వచ్చి రోజుకోసారి దండం పెట్టుకుని వెళ్ళే భాగ్యం నీకు ఇస్తున్నాను. ఆ జన్మలో కూతురుగా ఉన్నప్పుడు ఉపయోగించుకోలేకపోయావు, భక్తితో పూజించలేకపోయావు, దూరం అయ్యాక ఇప్పుడు నువ్వు నా కోసం ఏడుస్తున్నావు, ప్రజాపుత్రుడు శుభకరుడు అవుతావు, నీకు 60 మంది కూతుళ్ళు కలుగుతారు, ఉత్తమ యోగసిద్ధి నా సన్నిధానంలో తపస్సు చేయడం వల్ల నీకు వస్తుంది అని వరం ఇవ్వగానే, అయితే తల్లి ఏ ఏ తీర్థాలలో నువ్వు ఉంటావు, నిన్ను ఎలా దర్శించాలి, ఏ నామాలతో నిన్ను స్తుతి చేయమంటావు అని భక్తితో ప్రార్థించాట. అని ప్రార్థిస్తే అప్పుడు ఆ దేవి, నన్ను ఎలా ప్రార్థన చెయ్యాలో, నా రూపాలు ఏమిటో చెబుతానంది. ఇది ఒక అద్భుతమైన ఘట్టం, అమ్మవారు ఆయనకి చెప్పింది, అది వినాలి అనుకుంటే రేపు భృభ్యం సభాయే జనమ. మన అంబికా దర్బారు వత్తి వారి అష్టాదశ పురాణ కార్యక్రమాల్లో 10వ పురాణంగా మత్స్య పురాణం మనం ప్రారంభించుకున్నాం. ఈ మత్స్య పురాణంలో శ్రీ మహావిష్ణువు మత్స్యావతారం ఎత్తి మనువుని రక్షించి ఆ మనువు అడిగినప్పుడు అతనికి అనేకానేక పురాణ విశేష కథలన్నీ తెలియజేస్తూ సూర్యవంశం, చంద్రవంశం, ఆ వంశంలో పుట్టిన మహాత్ములైన రాజులు, వాళ్ళు చేసినటువంటి ధర్మాదులు, లీలలు ఇవన్నీ చెప్పాడు ఆయన. ఆపై దక్షుడి ఇంట్లో సతీదేవిగా అవతరించిన అమ్మవారు ఏ కారణం చేత సతీ శరీరాన్ని విడిచిపెట్టి పార్వతిగా అవతరించింది అని అడిగినప్పుడు ఆ కథ కూడా చెప్పాడు. దక్షుడు గొర్రెతల కలిగిన వాడయ్యాడని కూడా చెప్పుకున్నాం. ఆపై దక్షుడు అమ్మవారిని నన్ను వదలకుండా అనుగ్రహించమని కోరుకోవడం, అప్పుడు దక్షుడితో అమ్మన్నదట, శివుడి చేతిలో నీ యజ్ఞం నాశనం అయిన తర్వాత నీలో గొప్ప మార్పు వచ్చింది, నా నామస్మరణ చేస్తూ నా దివ్యక్షేత్రాలను నువ్వు సందర్శించు అని. తీర్థయాత్రలు చేసి తీరాలి, పుట్టిన తర్వాత ఎవడైనా సరే, ఎవడు దేశాలు తిరుగుతాడో, తీర్థయాత్రలు చేస్తాడో, ఎవడు పండితుల్ని సేవిస్తాడో వాడికి బుద్ధి పెరుగుతుంది. ఇంట్లో కూర్చుని ఎప్పుడూ పొద్దున్నది సాయంకాలం దగ్గర టిక్ టిక్ అని టీవీ నొక్కుంటే కొంతకాలానికి తలలో ఉండే జ్ఞాపక శక్తులన్నీ నొక్కుకుపోతాయి. అందువల్ల సమస్త తీర్థయాత్రలు చెయ్యి, అక్కడక్కడ ఉండే అమ్మవారి పీఠాలు చూడమనగానే అతడు అడిగట, నువ్వు ఏ తీర్థాలలో ఉన్నావు, ఏ నామాలతో నిన్ను స్తుతించాలి? అప్పుడు ఆ దేవి సమాధానం చెప్పిందిట, ఈ భూమండలంలో లేను, లేని చోటు లేను, అందుకే నన్ను శక్తి అన్నారు. శక్తి అంటే ఏమిటి? శక్తి సర్వాంతర్యామి. ఈ పైన తిరుగుతోంది ఫ్యాను, ఆ తిరిగి శక్తి అమ్మే. దీపం వెలుగుతోంది, అది శక్తి స్వరూపమే. మనం తింటున్నాం, తిరుగుతున్నాం, కదులుతున్నాం, మెదులుతున్నాం, నడుస్తున్నాం, రకరకాల పనులు చేస్తున్నాం, ఈ పనులన్నీ శక్తి. శక్తి లేకుండా నడవలేడేవాడు. అందుకే మూర్ఖుడు కూడా దేవుడు లేడంటాడు, కానీ శక్తి లేదు అనే మాట మాత్రం వాడాడు. నేను సమస్త ప్రదేశాలలో ఉన్నాను, చిన్న దోమ గడ్డిపరక మొదలుకొని బ్రహ్మాండం వరకు వ్యాపించి ఉన్నాను. సర్వదా సర్వభూతేషు ద్రష్టవ్యా సర్వతో భువి సప్తలోకేషు యత్కించిద్ రహితం నమయాహితత్ తథాపి ఏషు స్థానేషు ద్రష్టవ్యా సిద్ధిమీప్సుభిః స్మర్తవ్యా భూతికామైర్వా తాని వక్ష్యామి తత్వత. ఇది ఒక గొప్ప ఘట్టం. అమ్మవారు ఒక మాట ఉంది, ఈ భూమి మీద ఉన్న సర్వ ప్రాణులలో సర్వ ప్రదేశాలలోనే ఉన్నప్పటికీ అన్నిటిలోనూ మీరు నన్ను చూడాలి, అయినప్పటికీ నేను భూమి మీద 108 శక్తిపీఠములుగా వెలిశాను. ఈ 108 శక్తిపీఠాలలో 108 నామాలతో ఉంటాను, ఇవి ప్రత్యేకమైనవి. ఈ పీఠాలలో కొన్నింటికి మరింత శక్తి ఉంది. శరీరం అంతా గొప్పదే, ఇందులో ఏ అవయవానికి లోటు లేదు, కానీ కళ్ళు, బుద్ధి ఇటువంటి వాటిని ఉత్తమమైన అవయవాలు అంటారు. ఎందుకని, ఒక చెయ్యి లేకపోతే మీరు పని చేసుకోగలరు, తిరగగలరు, తిండి తినగలరు, కానీ రెండు కళ్ళు లేకపోతే ఎంత కష్టం. అలాగని కళ్ళు ఉండి కూడా జ్ఞానము లేదు, పిచ్చాడు కొంతమంది పుట్టుకతోటి వెర్రిబుర్రతో పుడతారు, ఆ వెర్రిబుర్ర వాడు మళ్ళీ వాడే ఉపయోగపడగలడు. కాబట్టి బుద్ధి, మనస్సు, నేత్రాలు ఇటువంటి వాటిని ఉత్తమమైన అవయవాలు అంటారు. ఇవి మరింత ముఖ్యమైనవి అన్నమాట. కాళ్ళు గొప్పవే, కానీ కాళ్ళకంటే తలకుండే విలువ ఎప్పుడూ తలదే. అలాగే నేను 108 స్థానాలలో 108 నామాలతో గుడులు కట్టించుకుని కాపురం చేస్తున్నప్పటికీ వీటిల్లో కొన్ని క్షేత్రాలు మరింత ఉత్తమమైనవి. అభ్యుదయం కోరుకున్నవారు, మేము జీవితంలో పైకి రావాలి, మహాత్ములం అవ్వాలి అనే కోరిక ఉన్నటువంటి వాళ్ళు ఎప్పుడో ఒకప్పుడు ఈ క్షేత్రాలను, ఈ శక్తి క్షేత్రాలను దర్శనం చేసుకోవాలి. ఈ శక్తి స్థానాల్లోకి నేను ఎలా వచ్చానో చెబుతా విను. ఓ దక్ష, నీ యజ్ఞానికి శివుణ్ణి పిలవలేదు, అప్పుడు నేను వచ్చాను, నన్ను నీవు అవమానపరిచావు, ఆ అవమానంతో నా శరీరాన్ని నేనే కాల్ చేసుకున్నాను. అలా నా శరీరం దహనం అయిపోయినప్పుడు సంపూర్ణంగా బూడిది కాకుండా నల్లగా కట్టెలాగా మాడిపోయింది. కొన్ని సందర్భాలలో శరీరం పూర్తిగా కాలదు. ఈ మధ్యన హైదరాబాదులో సగం సగం శరీరాన్ని వదిలేసినట్టుగా అమ్మవారి శరీరం కూడా ఆ యజ్ఞవాటికలో పాపం సగం సగం నల్లగా కాలి బొగ్గై ఉండిపోయిందిటప్పుడు సతీ శరీరం. శివుడు ఆ యజ్ఞ నాశనం అయ్యాక ఆ అమ్మవారి శరీరాన్ని భుజం మీద వేసుకున్నట్ట, తల్లి మీద ఆ ప్రేమ ఆయనకి, ఆ జగన్మాత మీద. అందుకని ఉన్మాదంతో ఆ శరీరాన్ని భుజం మీద వేసుకుని భువన బ్రహ్మాండాలన్నీ తిరగడం మొదలెట్టాడు, తాండవం ఆడేశాడు ఆయన. ఆయన నటిస్తూ ఉంటే లోకాలలో భూకంపం వచ్చిందిట. ఈ బునామీ సునామీ లాంటి భయంకర ప్రళయాలు ఆ రోజుల్లో రావడం మొదలెట్టాయి. దానితో జగత్తు వణికింది. పరిగెత్తుకుంటూ విష్ణుమూర్తి దగ్గర మొరపెట్టారట. శివుడు అమ్మ శరీరాన్ని భుజం మీద వేసుకున్నాడు, తాండవం ఆడుతున్నాడు, లోకాలన్నీ అల్లకల్లోలం అయిపోతున్నాయి, నువ్వే ఏదన్నా మార్గం చూపించు, నువ్వే దిక్కన్నారట. విష్ణుమూర్తి పరిగెత్తుకొచ్చాడు. విష్ణుస్తు స్తరయాతత్ర ధనురుద్యం మార్గణై. విష్ణుమూర్తి మహావేగంగా వచ్చాడు. ఈ శరీరం శివుడి భుజం మీద ఉన్నంత వరకు ఆయనకి ఉన్మాదం ఉంటుంది. కాబట్టి ఆయనకి ఆ భుజం మీద అమ్మవారి శరీరం ఉండకూడదు. అది పోతే ఆయన శాంతం పొందుతాడు. అందుకని టక్కున ఏం చేశాట, మహావేగంగా బాణాలు ఎక్కుపెట్టి ఆ శారంగం అనే కోదండం నుంచి శరీరాన్ని ముక్కలు ముక్కల కింద కొట్టేశాట. అమ్మవారి యొక్క శవాన్ని 108 ముక్కల కింద కొట్టేశాడు. ఆ 108 ముక్కలు భూమి మీద డామ్మను వచ్చి టకటకటకటకా పడిపోయాయి. పడి పడగానే బ్రహ్మదేవుడు అన్ని చోట్ల ఏకకాలంలో మహాశక్తివంతుడు కాబట్టి అక్కడ ప్రత్యక్షమై ఆ ముక్కలన్నిటికీ ఒకేసారి గుళ్ళు కట్టేశాడు. ఆయన ఆ ముక్కలన్నిటికీ గుడి కట్టి చాలా అత్యద్భుతమైనటువంటి ప్రతిష్ట చేశాడు. ఆ 108 ముక్కలే 108 శక్తిపీఠాలు. ఆయా శక్తిపీఠాలు ఏమేమిటో చెబుతున్నాను, వాటిని ఎలా స్మరించాలో చెబుతున్నారు మీరు. మొట్టమొదట పేరు. దీనికి దక్షుడికి అమ్మవారు చెప్పిన తన శరీర అవయవాలు పడినటువంటి శక్తిపీఠములని పేరు. అష్టోత్తర శతాలు ఇవి. ఈ నామం ముందు వినియండి. వీటిల్లో కొన్నింటి ప్రశస్తి మళ్ళీ మళ్ళీ అమ్మ చెబుతుంది. ఈ నామాలు చెవిలో పడ్డమే ఓ మహాతపస్సు, ఓ గొప్ప యజ్ఞం అన్నారు. వారాణస్యాం విశాలాక్షి నైమిషే లింగధారిణి. వివరణ చెప్పక్కర్లేదుగా. వారణాసిలో అమ్మవారు విశాలాక్షి, అది మొదటి స్థానం. రెండవ పీఠం నైమిషే లింగధారిణి. నైమిషారణ్యంలో లింగధారిణి. ప్రయాగే లలితాదేవి. ప్రయాగ అలహాబాద్ అంటమే అక్కడ అన్నమాట. అక్కడ లలితాదేవి. కాముక గంధమాదనే. గంధమాదన పర్వతంలో కాముక. గంధమాదనం అంటే ఇప్పుడు బదరి వెళ్ళే రూట్లో ఉంది. బదరి అంతా కూడా గంధమాదన పర్వతమే హిమాలయాలలో. మానస సరోవరంలో కుముద. మానస సరోవరానికి వెళ్ళేవాళ్ళు మరి ఆ కుముదను చూసే వచ్చి ఉండవచ్చుగాక. విశ్వేశ్వరం అనే క్షేత్రంలో విశ్వ. విశ్వక అక్కడ లక్ష్మీదేవి. ఇచ్ఛాక్షేత్రంలో మదనోత్కట. గోమంతంలో గోమతి. మందారంలో కామచారిణి. చిత్రరథంలో మదోత్కట. హస్తినాపురంలో జయంతి. కన్యాకుబ్జం కనోజ్ అంటున్నావు, ఇప్పుడు పాకిస్తాన్లో ఉందంటున్నారు దానిని. గౌరీ. మలయ పర్వతంలో రంభ. మలయ పర్వతం అంటే ఇప్పుడు మలేషియా అని పిలుస్తున్నాం మనం, అక్కడికి వెళ్ళిపోయింది అమ్మ రంభ. హిమవత్ పర్వతంలో నంద. గోకర్ణ క్షేత్రంలో భద్రకర్ణిక. ఇది కర్ణాటకంలో ఉంది గోకర్ణం. స్థానేశ్వరంలో భవాని. బిల్వక వనంలో బిల్వపత్రిక. శ్రీశైలం మన ఆంధ్రాలోనే ఉంది మాధవి. భద్రేశ్వరంలో భద్ర. వరాహశైలంలో జయ. కమలాలయంలో కంబళ. పుష్కర క్షేత్రంలో పురుహోత. ఈ పుష్కర క్షేత్రాన్ని మనం రెండు చోట్ల పిలుచుకుంటున్నాం. ఒకటి పుష్కరారణ్యం రాజస్థాన్లో మౌంట్ అబూ దగ్గర ఉంది. రెండవది పుష్కరక్షేత్రం అంటే పీఠికాపురి అని కూడా అంటారు దాన్ని. కేదారక్షేత్రంలో మార్గదాయిని, రుద్రకోటిలో రుద్రాణి, కాలంజర పర్వతంలో కాళి, మహాలింగ క్షేత్రంలో కపిల, మకుట క్షేత్రంలో మకుట, సాలగ్రామ క్షేత్రంలో మహాదేవి, శివలింగ క్షేత్రంలో శివప్రియ, మాయాపురి అంటే జగన్నాథం పూరిలో కుమారి, లలిత పర్వతంలో సంతత, ఉత్పలాక్షంలో సహస్రాక్షి, మహోత్పలంలో హిరణ్యాక్షి, గయ మంగళ, పురుషోత్తమంలో విపుల, విపాశానదీ క్షేత్రంలో అమోఘాక్షి, పుండ్రవర్ధనంలో పాటల, సుపార్శ్య పర్వతంలో నారాయణి, త్రికూట పర్వతం దగ్గర భద్రసుందరి, విపుల క్షేత్రంలో విపుల, మలయ పర్వతం మీద కళ్యాణి, కోటి తీర్థంలో కోట్యక్షి, మాగధవనంలో సుగంధ, కుబ్జామ్రక క్షేత్రంలో త్రిసంధ్య, గంగాద్వారం ఇదే హరిద్వార్ అంటాం మనం, ఇక్కడ రతిప్రియ, శివకుండ తీర్థంలో సునంద, దేవికానదీ తటంలో నందిని, ద్వారకలో రుక్మిణి, బృందావనంలో రాధ, మధురలో దేవకి, పాతాళంలో పరమేశ్వరి, చిత్రకూటంలో సీత, వింధ్యపర్వతంలో వింధ్యవాసిని. ఈ మధ్యనే అక్కడికి వెళ్ళి దేవీ భాగవతం కూడా 9 రోజులు చేసుకొచ్చాం మనం వింధ్యాచలంలో. సహ్యపర్వతంలో ఏకవీర, హరిశ్చంద్రంలో, ఈ సహ్యపర్వతంలో అంటే కృష్ణానది అక్కడే పుట్టింది, ఆ పర్వత ప్రదేశంలో కార్తవీర్యార్జునుడు కూడా ఉన్నాడు, దత్తక్షేత్రం అని పేరు దానికి, అక్కడ ఏకవీరాదేవి. హరిశ్చంద్రంలో చంద్రిక, రామతీర్థంలో రమణ, యమునా తీరంలో మృగావతి, కరవీరపురంలో మహాలక్ష్మి, వినాయకంలో ఉమ, వైద్యనాథంలో అమ్మవారు ఆరోగ్య, మహాకాళంలో మహేశ్వరి, శుక్ల తీర్థంలో అభయ, వింజకందరంలో స్మృతి, మాండవ్యంలో మాండకి, మహేశ్వరపురంలో స్వాహ, త్యాగలాండంలో ప్రచండ, అమరకంటకం నర్మదా నదీ తీరంలో ఉంది అక్కడ చండిక, సోమేశ్వరంలో వరారోహ, ప్రభాస క్షేత్రంలో పుష్కరావతి, సముద్ర తీరంలో సరస్వతీ తీరంలో ఇదిగో దేవమాత, మహాలయంలో మహాభాగ, పయోష్ణంలో పింగళావతి, కృతశౌచ క్షేత్రంలో సింహిక, కార్తికేయ క్షేత్రంలో యశస్కరి, ఉత్పలావర్తకంలో లోల, సాగర సంగమంలో సుభద్ర, సిద్ధవనంలో లక్ష్మీమాత, భరతాశ్రమంలో అనంగ, జాలంధరంలో విశ్వముఖి, కిష్కింధా పర్వతంలో తార, దేవదారు వనంలో పుష్టి, కాశ్మీర మండలంలో మేధ, హిమాద్రిలో ఉమాదేవి, షష్ఠక్షేత్రంలో వస్త్రేశ్వరి, కపాలమోచనంలో శుద్ధి, కాయావరోహణంలో మాత, శంఖద్వారంలో ధ్వని, పిండారకంలో భృతి, చంద్రభాగా తీరంలో కల, అచ్చోదంలో శూలధారిణి, వైణాక్షేత్రంలో అమృత, బదరీక్షేత్రంలో ఓర్వశి, ఉత్తర కురువులలో ఓషధి, కుశద్వీపంలో కుశోదకి, హేమకూటంలో మన్మథ, కుముదంలో సత్యవాదిని, అశ్వత్థంలో వందనీయ, వైశ్రవణాలయంలో విధి, వేదవదనంలో గాయత్రి, శివసన్నిధిలో పార్వతి, దేవలోకంలో ఇంద్రాణి, బ్రహ్మశరీరంలో సరస్వతి, సూర్యబింబంలో ప్రభ, సప్తమాతృకలలో వైష్ణవి, పతివ్రతలలో అరుంధతి, సుందరి స్త్రీలలో తిరోత్తమ, సర్వప్రాణుల హృదయాలలో బ్రహ్మకళ. ఈ విధంగా 108 నామాలతో అమ్మవారికి గొళ్ళు గోపురాలు కట్టారు పూర్ణ బ్రహ్మాండాలలో. మేము 108 శక్తిపీఠాలు చూస్తాం అనుకుంటే వాడు బతికుండగా చూడటం కుదరదు, యోగశక్తితో చూడొచ్చు. ఇంచేత బ్రహ్మలోకంలో సరస్వతిగా ఉందట, బ్రహ్మలోకానికి వీడెక్కడెళ్ళి వస్తాడు, ఈ పక్కన ఉన్నటువంటి పీఠాపురానికే వెళ్ళలేము గట్టిగా మాట్లాడితే. కాకపోతే అదృష్టవంతులకి కొన్ని క్షేత్రాలన్నా చూడగలుగుతారు. ఇందులో కొన్ని ఇవాళ అసలు కనపట్టాల. ఇప్పుడు మలేషియాలో కూడా ఉందట అమ్మవారు, మరి మలేషియా వెళ్ళాలంటే మరి గోల్డ్ ఖర్చు, పాకిస్తాన్ వెళ్ళాలంటే దిక్కుమాలళ్ళు టెర్రరిస్టులు టిక్కు టిక్కని కాల్చి వస్తున్నారు, కాశ్మీరంలో సరస్వతిని చూడడానికి వెళ్ళేసరికే మాకు తల ప్రాణం తోక్కొచ్చింది. అడుగడుక్కో మిలిటరీ వాడు, మొన్న అమర్నాథ్ యాత్రకు వెళ్ళినప్పుడు కాశ్మీర సరస్వతిని చూసి వచ్చాం, హాయిగా వెళ్ళాం. మేము వెళ్ళొచ్చిన తర్వాత అక్కడ తుపాకులును బాంబులును పేలుళ్ళును, మేము వెళ్ళేంతవరకు ఏమి ఉండేది కాదు, మేము వెళ్ళొచ్చిన తర్వాత అక్కడ కలిగే అలా కలిగాయి. వీటిల్లో ఖచ్చితంగా చూసి తీరవలసినవి జీవితంలో కొన్ని చెప్పారు. అందులో వారణాసిలో విశాలాక్షిని చూసి తీరాలట, అది శక్తిపీఠాలో 1 ఇక చూసి తీరవలసింది. మానవుడై పుట్టాక ముష్టెత్తుకునైనా బాబు విశాలాక్షిని చూసొస్తాను పావలంటే ఇప్పుడు పావలా ఇస్తే అసహ్యం, పావలాని ఎవడు పుచ్చుకోరు. అడిగేది ఏదో మళ్ళీ బొత్తిగా పావలాని అడగకుండా ఏదో 116లు ఇమ్మని అడగండి. మళ్ళీ అక్కడ కూడా టీవీగా ఓ ముష్టాడు వచ్చాడు ఆ మధ్యని, హలో హౌ డు యూ డూ, ప్లీజ్ గివ్ మీ 10 రూపీస్. పైగా వాడు అది ఇంగ్లీషు మళ్ళీ తెలుగు కూడా కాదు అక్కడ. అలా అడిగైనా సరే విశాలాక్షి దర్శనం చెయ్యమన్నారు. అవతల వాడు ఇస్తే ఇస్తాడు, ఇవ్వకపోతే ఇవ్వపోయాడు. నవ్విపోదురుగాక నాకేటి సిగ్గు, నా ఇచ్చయేగాక నాకేటి వెరపు అన్నారు. ఎవడన్నా నవ్వుకుంటే నాకేం సిగ్గు, నా ఇష్టం నాది, నాకేం భయం అని. అంచేత సిగ్గు గిగ్గు విడిచిపెట్టైనా చూడమని చెప్పారు అంటే డబ్బు ఉన్నవాడు గ్యారంటీగా చూడాలి. విశాలాక్షి దర్శనం, ఆ విశాలాక్షి దివ్యాక్షి బ్రహ్మానంద స్వరూపిణి అక్కడ చూడడం వల్ల వచ్చే లాభం ఏమిటి? అమ్మ చెబుతోంది ఇది దక్షుడికి, మనువుకి చెబుతున్నాడు విష్ణుమూర్తి మత్స్య రూపంలో. నైమిషారణ్యంలో సౌనకాది మహర్షులకి సూతుడు చెబుతున్నాడు, నేను మీకు చెబుతున్నాను. విశాలాక్షి దర్శనం, ఎట్టి పరిస్థితులలో అపదృష్టి ఉండదు, దారిద్ర్యం ఉండదు, తిండికి లోటు ఉండదట. అంత దివ్యక్షేత్రం అట. శ్రీ విశ్వేశ్వర దేవదేవుని కృపాశ్రీ చే దివోదాసు పాహా విశ్రాంత బలంబు చేత ధవళన్యాయ ప్రజావృద్ధి నొప్పై విశ్రామము కల్గి సుస్థిర తరంబై ఉండి భాషల్లగా ఆ వారాణసి చేరువారలకు ఆహా ఆకల రోకల అన్నారు. శ్రీ విశ్వేశ్వరుని యొక్క అనుగ్రహంతో దివోదాసు అని ఒక మహారాజు 60,000 సంవత్సరాలు కాశీ